far away from God's original plan. God created man for a purpose. Man drifted away from that purpose. And the reason for all the confusion there is in the world and in every life drifted away from that purpose of God. The whole purpose of salvation is to bring man back to that original purpose with which man was created.
So it's
very important for us to understand what was God's original purpose in creating man. If we were to represent God's plan for man like a straight line,
we can say
that when Adam fell, he fell down from that straight line. And Jesus came not just to bring man up to that straight line, but so that he can walk along that
straight line.
Now many people's understanding of the gospel is Jesus came to lift man back up.
అనేకులు సువార్త గురించినంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే యేసు ఈ లోకానికి వచ్చింది పడిపోయిన మానవం తిరిగి చిన్న గీత వద్దకు తీసుకెళ్ళడానికి అని.
దట్ ఇస్ ఎ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాస్పెల్.
అది చెప్పాలంటే సువార్త విషయంలో సంపూర్తి కానిటువంటి అర్థం అది.
ఇఫ్ యు రిమెంబర్ దట్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ వాస్ అప్ దేర్.
నీవు దేవుని యొక్క మొదటి ప్రణాళిక అక్కడ ఉన్నదని నువ్వు గుర్తు చేసుకున్నట్టే.
వెన్ మ్యాన్ ఫెల్
మానవుడు పడిపోయినప్పుడు
Jesus came to lift man up again.
యేసు వచ్చి మానవుని తిరిగి ఆ గీత వరకు తీసుకెళ్ళడానికి వచ్చారు.
That's only part of the gospel.
అది సువార్తలో కొంత మాత్రమే.
The purpose of Jesus lifting us back was to fulfill that original purpose again.
అయితే మానవుని యేసు తిరిగి లేవనెత్తడానికి కావాల్సిన ఉద్దేశం ఏంటంటే తిరిగి దేవుని యొక్క మొదటి ఉద్దేశాన్ని సంపూర్తి చేయడానికి.
If you don't understand that original purpose, then you'll only think that Jesus came to lift us up. That's all many people understand.
అందుచేత మనం ఆ దేవుని యొక్క మొదటి ఉద్దేశాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోకపోయినట్లయితే యేసు మనల్ని కేవలం రక్షించి మెరుగు తీసుకెళ్ళడానికనే అనుకుంటాం.
When your only understanding of the gospel is that Jesus came to lift us up from the pit, your life is going to be full of frustration because you don't understand God's original plan.
మనం కేవలం యేసు మనల్ని ఆ యొక్క పడిపోయిన గోతి నుండి లేవనెత్తడానికి మాత్రమే తీసుకొచ్చాడు మనం అనుకున్నట్లయితే మన యొక్క జీవితం ఎంతో గలిబిలిగా ఉంటుంది, మనకు పూర్తిగా సంతోషం ఉండదు.
Many Christians do not have a satisfying Christian experience because all they think is Jesus came to forgive my sin.
అనేక క్రైస్తవులు వారికి సంతృప్తికరమైన జీవితం లేకపోవడానికి కారణం ఏంటంటే వారు అనుకునేది కేవలం యేసుక్రీస్తు లోకానికి వచ్చిందన్న పాపం నుండి రక్షించడానికి మాత్రమే అనుకుంటారు.
సో దేర్ హోల్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ ఫాలింగ్ అండ్ గెటింగ్ అప్ అండ్ ఫాలింగ్ అండ్ గెటింగ్ అప్ అండ్ ఫాలింగ్ అండ్ గెటింగ్ అప్ అండ్ దే లివ్ అండ్ డై లైక్ దట్.
అందుచేత వారి యొక్క జీవితాలు అలాగే ఉంటాయంటే అనేక మంది పడిపోవడం లేవడం వారి జీవితాలు చివరికి అదే విధంగా పూర్తవుతాయి.
యు నో ఇట్ కెన్ బి ఎ వెరీ ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యు థింక్ దట్ ది ఎంటైర్ స్కూల్ లైఫ్ finishes with lower kindergarten.
Oka vishayam aalochiddam, oka vyakti kevalamu aika modati taragathullone jeevithamanta gadipisinatlayite andulo ye vidhamaina santosham lenatuvanti.
If you think that all of education is what you study in the lower kindergarten,
నీవు చదువుకోవాల్సిన చదువు అంతా కూడా నీవు ఆ చిన్నతనం లా కిండర్ గార్డెన్ లో నేర్చుకున్నది అనుకుంటారు.
Can you imagine how frustrating it would be for an intelligent person?
ఒక తెలివితేటలైన వ్యక్తి యొక్క ఆ యొక్క గలిబిలి ఎలా ఉంటుందో మీరు
ఆల్వేస్ స్టడింగ్ ఏబీసీ అండ్ ఆల్వేస్ స్టడింగ్ 2+2.
ఎప్పుడూ ఏబీసీలు కానీ లేకపోతే ఎప్పుడు 2+2 అని చెప్తే.
ఫర్ స్టూపిడ్ పీపుల్ దాట్స్ ఓకే.
అంత తెలివి లేని వారికి అది బాగానే ఉంటుంది.
ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్.
అయితే కాస్త తెలివి గలవాడు ఏదనుకుంటాడంటే ఏంటి దాన్ని.
అండ్ దట్స్ వై మెనీ మెనీ బిలీవర్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్.
అందుచేత అనేకమైన విశ్వాసులు దాని విషయంలో చాలా బాధపడుతున్నారు.
దే ఓన్లీ అండర్స్టూడ్ దట్ elementary part of the gospel that Jesus died to forgive my sins.
చాలామంది ఏంటంటే ఆ మొదటి సువార్తల మొదటి విషయం అమ్మా అదేంటంటే యేసుక్రీస్తు పాపం గురించి చనిపోయాడని తెలుసుకుంటున్నాను.
So the Christian life is not exciting, it's quite boring.
అందుచేత క్రైస్తవ జీవితాలు ఎంతో సంతోషకరంగా ఉండదు కానీ చాలా చికాకు పెడుతూ ఆసక్తి లేకుండా ఉంటుంది.
And if you go to the average so called gospel meeting, that's all you hear.
నీవు మామూలైనటువంటి సువార్త సభలకు వెళ్ళినట్లయితే నువ్వు వినేదంటే ఉంటుంది.
Jesus can forgive your sin. Some also say that Jesus can heal your diseases, but 99% of diseases are still not healed.
కొంతమంది అంటారు మీ యొక్క రోగములు కూడా స్వస్థపడతాయి అని చెప్తారు కానీ 99 మంది రోగాలు కూడా స్వస్థపడుతూనే ఉంటాయి కూడా.
So people are left in a very confused state.
అందుచేత చూసిన ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళేంటి కంగారులో గలిబిల్లు ఉంటారు.
Now how do you know what is God's original purpose?
అయితే ఏ విధంగా దేవుని యొక్క మొదటి ఉద్దేశం తెలుసుకోవాలి?
For that you have to go to the word of God.
అందుకొరకు దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంది.
Let's turn to Genesis chapter 1.
మనం ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం.
We don't have to ask any man what his opinion is because God has revealed it very clearly in his word.
దేవుని ఉద్దేశం ఏమంటే మనం ఏ మానవుని మనం అడగక్కర్లేదు కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి చాలా తేటగా రాయబడి ఉంది.
My question is, why did God create man?
నా యొక్క ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు మానవుణ్ణి సృష్టించాడు?
That is a straight line.
అది ఒక చిన్న గీతగా అనుకుంటా.
Supposing man had never sinned.
ఉదాహరణగా మానవుడు ఎప్పుడు పాపం
చేయకుండా ఆ
యొక్క తిన్న గీత మీద అతను నడుస్తూ
ఉండేవాడు.
నీవు ఆ యొక్క తిన్న గీత ఏమిటో నువ్వు అర్థం
చేసుకున్నట్లు
అప్పుడు ఎందుకు యేసు తిరిగి పడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చే తీసి బయటకు లేపాడని
తెలుసుకోవచ్చు.
ఎవరైనా నేను ఒక ప్రశ్న అడిగినట్లయితే,
why did Jesus save you from your sin?
నిన్ను ఎందుకు యేసుక్రీస్తుని పాపం నుండి క్షమించారు?
What answer would you give?
ఏమి సమాధానం ఇస్తావు?
Many Christians would give different answers.
అనేక మంది క్రైస్తవులు వేరువేరే సమాధానాలు ఇస్తూ ఉంటారు.
Supposing somebody were to ask you, are you saved?
నాకు ఎవరైనా వచ్చి నిన్ను రక్షించబడినావని అడిగినట్లయితే,
has Jesus forgiven your sin?
యేసుక్రీస్తుని పాపం క్షమించాడా అని అడిగినట్లయితే,
why has he forgiven your sin?
ఎందుకొరకు నీ పాపం ఆయన క్షమించాడు?
What answer would you give?
ఏమి సమాధానం ఇస్తావు?
Many different answers people would give.
ప్రజలు అనేక విధాలుగా,
some would say so that I don't go to hell,
కొందరంటారు నేను నరకానికి
వెళ్ళకూడదు, so that I go to heaven when I die,
నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి,
some would say a little better and say, well, God saved me so that I can serve him in some way, help the poor people around me.
కొంతమంది ఏంటంటారు నేను దేవుని సేవ చేయడానికి నా చుట్టూ ఉన్న పేదలకు నేను సేవ చేయడానికి అనుకుంటున్నాను.
Even a lot of people who spend their life helping the poor, they get quite frustrated after some years.
అయితే కొంతమంది చుట్టూ ఉన్న పేదలకు ఎంతో సహాయం చేస్తూ ఉండి కూడా వారి జీవితాల్లో సరైనటువంటి సంతోషం లేకుండా ఉంటారు.
These are all human ideas.
ఇవన్నీ కూడా మానవ మాత్రమే ఆలోచన.
If you want to know God's purpose, you got to go to the Bible.
దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలంటే నీవు బైబిల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది.
అండ్ యూ కాంట్ అండర్స్టాండ్ దట్ పర్పస్ సమ్వేర్ లేటర్ ఆన్ ఇన్ ద బైబిల్.
అయితే ఆ యొక్క ఉద్దేశాన్ని తర్వాత
నువ్వు
మొదటి రాయబడిన దగ్గరికి వెళ్ళాల్సి ఉంది.
యు నో, వన్స్ ద ఫారిసీస్ కేమ్ టు జీసస్ అండ్ సెడ్, ఇస్ ఇట్ పర్మిటెడ్ టు డివోర్స్ man for a man to divorce his wife?
మీకు విషయం తెలుసు, పరిసయ్యులు యేసు దగ్గరికి వచ్చి ఒక మారు అడుగుతారు, మనుష్యుడు ఒక పురుషుడు స్త్రీకి విడాకులు ఇవ్వడం న్యాయమా?
And Jesus said no.
ఆయన అంటారు కాదంటారు.
They said, but Moses permitted divorce.
అయితే వారు అంటారు మోషే అలా విడాకులు ఇవ్వడాన్ని ఒప్పుకున్నాడని అంటారు.
You know what Jesus told them?
అప్పుడు యేసు ఏమని చెప్పాడో మీకు తెలుసు?
Jesus said, but it was not like that in the beginning.
అప్పుడు యేసు అంటాడు మొదటి నుండి ఆ విధంగా లేదని అంటారు.
God, what Jesus told the Pharisees was, if you want to understand God's purpose, you must go to the beginning.
అక్కడ యేసు చెప్పేది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే నీవు ఆ ప్రారంభ స్థితికి వెళ్ళి తెలుసుకోవాలి.
In the beginning, he did not want Adam and Eve to divorce each other.
ఆ మొదటి స్థితిలో ఆదామవల విడాకులు పొందాలని ఆయన అనుకోలేదు.
And if you want to know God's purpose concerning anything, you have to go to the beginning.
అందుచేత ఏ విషయం గురించి అయినా సరే దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకోవాలంటే నువ్వు
ఆఫ్టర్ దాట్ ఇట్స్ ట్రూ దట్ గాడ్ పర్మిటెడ్ డివోర్స్ అండ్ పర్మిటెడ్ మెనీ థింగ్స్.
అటు తర్వాత దేవుడు అనేక విషయాలు ఆయన ఒప్పుకున్నాడు విడాకులు మొదలు.
బట్ గాడ్ పర్మిటెడ్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ మ్యాన్ ఫెల్ ఇంటూ సచ్ ఎ డీప్ పిట్ ఆఫ్ సిన్.
ఎందుచేతనంటే దేవుడు ఒప్పుకున్నాడు మానవుడు చాలా భయంకరమైన గోతిలోకి పడిపోయాడు కాబట్టి.
దట్స్ వై బిఫోర్ జీసస్ కేమ్ God permitted many things.
Andichata Yesu raaka mundu devudu aneka vishayalanu ayana cheyadaniki oppukunnadu.
He permitted Abraham to have many wives, David to have many wives.
Aa samayalo Abraham aneka mandi baarya kaligi undadaniki leka David maharaj aneka mandi baarya kaligi undadaniki oppukunnadu.
He permitted them to kill their earthly enemies.
Vaari yokka bhu sambandhamaina shatrulanu champadaniki ayana oppukunnadu.
That is not God's perfect will.
Adi devuni yokka paripurnamaina ante uddesham kaadu.
If you want to know God's perfect will, you must go to the beginning. There are many things in the Old Testament which God permitted. It was not His perfect will.
Now,
I don't have time to go into all the reasons why God permitted so many things in the Old Testament. But we know that He permitted people to marry many wives, divorce their wives.
Or
human enemies to be killed. People to, like Solomon, to prosper so much. But if you want to know God's original perfect plan,
you've
got to go back to the time before man fell into sin.
So,
Jesus came to bring us back to that original purpose.
See,
now all of us were born here in the pit. And many of us, we have experienced Jesus lifting us up, forgiving us our sin. And now we need to understand what was God's plan for our life. We know that God made a beautiful world. He made a garden. A beautiful garden. And we know that He told Adam to look after that garden. He gave him a work to do. But He did not create Adam because He wanted a gardener. That's very important to understand. God didn't make a garden and then say, oh, now we need a gardener to look after this garden, so let's make a man. No. He did not create man because He wanted somebody to serve Him. He already had millions of angels who served Him. That is not what He was looking for. So that's the number one thing we need to understand. What is that? That God did not create man just because He wanted somebody to serve Him. So this idea that Jesus saved you in order to serve Him is completely wrong. Why does a man get married? Is it because he wants a servant? Unfortunately, some marriages are like that. But that's not why God made a wife for man. God didn't say, well, this Adam needs a servant, let's make a wife for him. He said he's lonely, he needs some fellowship, let's make a woman to be a companion for him. That's the primary purpose of marriage, not even children. Fellowship. A marriage where there is no fellowship between husband and wife is a total failure, even if they have children. Even if they make a lot of money, and even if they make their children, educate them, train them and everything, it's a total failure if the husband and wife don't have fellowship. And unfortunately, most marriages are like that. But that's another subject. But what I'm trying to say is that when God made man, it was not with the purpose of wanting somebody to serve Him.
Now,
if God's purpose was service, if the straight line is to serve God, then we can say that Jesus saved man so that he can start serving God again.
But
that straight line is not serving God. Now read. You know, when God made all the different things on the 5 days of the week, He just said, something, but he never told us the purpose with which he made those things.
అక్కడ ఒక విషయాన్ని చెప్పాడు కానీ దాని యొక్క ఉద్దేశం చెప్పలేదు ఎందుకు ఆయన వాటిని సృష్టించారు.
He said, let there be light.
ఆయన అన్నాడు అక్కడ వెలుగు కలుగును.
But he never told us why he created the light.
ఎందుకు ఆ వెలుగును సృష్టించారు ఆయన చెప్పలేదు.
He said, let there be a heaven.
అక్కడ పరలో ఆకాశం
ఉంది. But he never told us why.
ఎందుకనే చెప్పలేదు.
He said, let there be the earth, the dry land, but he never told us why.
ఆరిన నేల ఉండాలన్నారు కానీ ఎందుకనే ఆయన చెప్పలేదు.
And then he made many other things, but he never told us why. Even the birds and the creatures and everything. But on the sixth day, when it came to making man, before he made man, he said, there is a purpose with which I am creating man.
అయితే ఆరవ దినాన మానవుని సృష్టించే ముందు తయారు చేసే ముందు ఎందుకు ఆయన సృష్టిస్తున్నారనే దాన్ని ఆయన చెప్పారు.
Never before did God say that.
అంతకు ముందు ఆయన ఎప్పుడు ఆలోచించలేదు.
But when it came to creating man, he said, let us make man so that he can fulfill this purpose.
మానవుని సృష్టించే ముందు మాత్రమే ఆయన చెప్పారు కనుకను ఇతడు ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి.
And there we understand God's purpose.
అక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని
Genesis 1:26 is a very important verse.
అది కానీ ఒకటో అధ్యాయం 26వ వచనం చాలా ముఖ్యమైనటువంటి వచనం.
He said, let us make man in our image, according to our likeness.
దేవుడు మన స్వరూపమును మందు మన పోలిక చొప్పున నరులను చేయదుము.
And let them rule over everything on the earth.
వారు భూమి మీద ఉన్న సమస్తాన్ని ఏలుదురు అని చెప్పాడు.
So we see two things there.
అక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం.
Please remember them.
వారిని జ్ఞాపకం చేసుకుంటాం.
Because that's the reason with which God created you.
ఆ కారణాలను బట్టే దేవుడు మనల్ని సృష్టించాడు.
That's the reason with which God sent you to this earth as a little baby years ago.
ఆ యొక్క ఉద్దేశంతోనే దేవుడు నిన్ను ఒక చిన్న పసి బిడ్డగా ఈ లోకానికి పంపించాడు.
That's the reason with which Jesus saved you from your sin.
ఆ యొక్క కారణం చేతనే యేసుక్రీస్తు నీ పాపాల నుండి ఆయన రక్షించాడు.
This twofold purpose.
ఈ రెండు రకాలైనటువంటి
It's not just something that we must remember in our head.
ఇది మన యొక్క తలలో జ్ఞాపకం ఉంచుకునేది కాదు.
It's something that must be the power and the guiding power in my life.
అయితే ఇది మన జీవితాన్ని నడిపించేటక శక్తిగా ఉండాలి.
And if you understand that, your life will never be frustrating or boring anymore.
నీ యొక్క జీవితం ఎప్పుడు ఆసక్తి లేకుండా ఉండదు.
First of all, God created you that you might reflect his likeness.
మొట్టమొదటి ఉద్దేశం దేవునిది ఏంటంటే ఆయన యొక్క పోలిక నీవు.
Number one reason.
అది మొట్టమొదటి కారణం.
He did not say, let us make man so that we can have somebody to serve us.
మన పోలికి చెప్పిన ఒక మానవుని చేద్దాం చేద్దాం నాకు.
No. He said, let us make man so that he can reflect our likeness.
ఆయన అన్నాడు మన పోలిక చెప్పిన నాయక పోలిక తెలివి.
So, what does that mean? If I serve him and I don't reflect his likeness, I'm a failure.
నేను సేవ చేస్తూ ఉండి దేవుని యొక్క పోలిక నాలో చూపించకపోతే నేను పూర్తి కొడుతానట్టే.
For example,
ఉదాహరణకు,
when the Indian army decides to recruit people to for the army,
ఉదాహరణకి మన ఇండియా దేశపు ఆ యొక్క మిలిటరీ వారు వారి యొక్క సైన్యంలో
చేసుకోవాలి యూనిఫార్మ్
కొంతమందిని తీసుకొచ్చి ఆ యొక్క దుస్తులు ఉంచాలనా?
నో, it is to fight for the country.
ఆ దేశం కొరకు పోరాటం గురించి.
Now a soldier who only goes around with his uniform and doesn't fight for his country, he's a failure as a soldier.
ఒక సైనికుడు తన యొక్క దుస్తులు ధరించుకుని అటు ఇటు తిరుగుతూ ఉండి అతను పోరాడకపోయినట్లేదు అది పూర్తి ఓటంలో పోయినట్టే.
He may put on uniform, but that is secondary. His main purpose is to fight.
అతను దుస్తులు ధరించుకోవచ్చు కానీ అతని యొక్క ఉద్దేశం ఏంటంటే అతను పోరాడడానికి.
We may serve the Lord, but that is secondary. Our main purpose is to reflect his likeness. That's my point.
దేవునికి సేవ చేయొచ్చు కానీ అది రెండో భాగమే కానీ మొదటిది ఏంటంటే దేవుని కోరిక మనం చూపించాల్సింది.
And if I'm taken up just with serving God, I'm as foolish as a soldier who's just taken up with his uniform and not with fighting.
మనం కేవలం సేవ చేసుకోవడంలోనే మనం ఆలోచిస్తున్నట్లయితే ఉదాహరణగా సైనికులు కేవలం దుస్తులు ధరించి పోరాడుకుందాం అన్నట్టు సైనికుడి వలె ఉంటుంది.
How many of you have understood that serving God is secondary?
ఎంతమంది మీలో దేవునికి సేవ చేయడం అనేది రెండవ?
Many Christians haven't understood that.
అనేక మంది క్రైస్తవుల విషయాన్ని అర్థం చేసుకోలేదు.
All your service for God is useless if you don't fulfill your primary purpose.
నీ యొక్క మొదటి ఉద్దేశాన్ని దేవుని వలె నెరవేర్చకపోతే నీ యొక్క సేవ అంతా వృధాయే.
What is that primary purpose? To reflect God's likeness. You know that no angel in heaven was created like that? An angel is incapable of reflecting God's likeness.
But
man was created to reflect God's likeness.
అయితే ఒక మానవుడు దేవుని యొక్క పోలికను ప్రతిఫలింప చేయడానికి సృష్టింపబడినాడు.
That's why when Jesus came on earth,
అందుచేతనే యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు
he didn't come primarily to preach or even heal the sick.
ఆయన ఏదో బోధించడానికి రోగులను స్వస్థపరచడానికి రాలేదు.
The Bible says no one has seen God at any time.
బైబిల్ ఏం చెప్తుంటే ఎవరు దేవుని ఎప్పుడు చూడలేదని చెప్తుంది.
బట్ జీసస్ కేమ్ టు ఎర్త్ టు రివీల్ టు us what God is like.
అయితే యేసు వచ్చింది ఎందుకంటే దేవుడు ఎలాగుంటాడో మనకు చూపించడానికి బయలుపరచడానికి ఆయన వచ్చాడు.
What is the primary purpose of Jesus coming to earth?
యేసు లోకానికి రావడంలో మొదటి ఉద్దేశం ఏమిటి?
He came here to show us how God wanted man to live.
దేవుడు మానవుడిని ఏ విధంగా జీవించాలని ఉద్దేశించాడో అది మనకు చూపించాడు.
And I want to say to you brothers and sisters, you say your sins are forgiven.
మీ యొక్క పాపములు రక్షించబడినాయి.
Why? He didn't save you to go to meetings. He didn't save you to sing songs. He didn't save you to serve him. He didn't save you because he wanted money. See, that's what some preachers teach, that God wants your money. That's why he saved you. That's a lot of rubbish. And they force you to give.
మిమ్మల్ని బలవంతంగా ఇస్తుంది.
They give the impression that God's very poor.
అది ఎలా అంటే దేవుడు చాలా భేదవాడనే ఉద్దేశం కలిగేది.
God's not poor. He created the heaven and earth.
ఆయన పరలోకాన్ని భూమిని సృష్టించినాడు, గొప్పవాడు.
The 2 rupees you put into the offering box is not going to help him to do his work.
ఆ 2 రూపాయలు మీరు ఆయన కానుక సంచిలో వేసిన దేవునికి ఏదో సహాయం పడదు.
That only goes into the preacher's pocket. God doesn't need it.
అదేదో బోధనగా జోబులోకి వెళ్తుంది, దేవునికి అక్కర్లేదు.
That's a wrong idea.
అదంతా తప్పుడు ఉద్దేశం.
God saved us for one purpose. That we might live on earth and reflect God's likeness in our character. If we don't do that, even if you give 1 lakh of rupees to God, he's not interested. No matter how much you serve God, you're a failure. What does it mean in practical terms? The Bible is a very practical book. That means if I serve God, if I travel all over the world preaching, and I suffer and I sacrifice in order to serve God, go here and there and go to difficult places to preach the gospel, and I don't reflect the humility and the purity of Christ at home to my wife, I'm a failure.
క్రీస్తు యొక్క ఆ యొక్క దీనత్వాన్ని, ఆ యొక్క ప్రేమను నా ఇంటిలో నా భార్యకి నేను గాని చూపించకపోయినట్లయితే నేను చేసిన సేవ అంతా వృధా.
ఇఫ్ ఐ డోంట్ రిఫ్లెక్ట్ ది హ్యూమిలిటీ అండ్ ద లవ్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ మై రిలేషన్షిప్ టు అదర్ పీపుల్ అండ్ ఐ జస్ట్ గో ఆన్ ప్రీచింగ్ వండర్ఫుల్ సర్మన్స్, ఐఎమ్ అ ఫెయిలియర్.
నేను ఆ యొక్క క్రీస్తుకు ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని, ప్రేమని, ఆ యొక్క మంచితనాన్ని నేను ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నానో వారికి చూపించకపోయినట్లయితే నేను
ఓడిపోయినట్టు.
You pariveela kotal
and you don't reflect the likeness of God at home, I want to say you're a failure.
Devuni yokka manchi tanani pratvelinchaka poyinatlayite ni votapu chedina vaadave.
God's not interested in your going to meetings. God's not interested in your money.
Ee yokka dhanam vishayalo gaani kotal galadam gurinchi gaani devudu aasakti.
He didn't save you for any of those reasons.
Anduvaraku ee kaaranala batti ninnu ayana rakshinchaledu.
He saved you so that you might fulfill that original purpose.
Aayane yokka modati uddesham ante adi rujuvu cheyadaniki adi నెరవేర్చడానికి ఆయన రక్షించారు.
Has any preacher ever told you that?
ఏ బోధకుడైనా మీకు విషయం చెప్పాడా?
They themselves don't know God's purpose very often.
ఇచ్చేటంటే అనేక మార్లు వారికే ఆ యొక్క ఉద్దేశం దేవుడు.
And yet it's here in the Bible.
అయితే అది బైబిల్లోనే ఉంది.
But you know it's easier to serve God than to reflect his likeness.
అయితే ఒక విషయాన్ని చూడొచ్చు, దేవుని ప్రతిఫలించడం కంటే ఆయన సేవ చేయడం చాలా సులువైన పని.
It's much easier to get up here and preach a sermon than to overcome anger.
ఆ కోపాన్ని జయించడం కంటే అక్కడ నిలబడి బోధించడం చాలా సులువు.
And that's why we choose the easier path of serving God instead of overcoming sin.
Anduchatane paapani jayinchadam kante edaitho siluvo adi bodhinchadanni manam enukuntam.
A man who does not know how to overcome getting angry at his wife,
oka manishi oka purushudu tana bharya meeda kopanni jayinchadam daruva telusukone vaadu,
how can he serve God?
Ee vidhanga devuni ayana
seva cheyali. He can't serve God at all.
అతడు దేవునికి ఏ విధంగా కూడా సేవ
చేయాలి? What can he tell others?
ఏంటి ఇతరులకు అది చెప్పగలడు?
He can teach others how to get angry at their wife. What else can he teach?
అతడు ఏం చెప్పగలడు అంటే అతను తన భార్య మీద ఏ విధంగా కోపం తెచ్చుకోగలడు అది బోధించగలడు.
He's a failure.
అతడు ఓడిపోయిన వాడే.
And yet there are a lot of preachers like that who don't have any victory over anger going around preaching.
అయినను సరే అటువంటి అనేక మంది బోధకులు అటువంటి కోపం మీద జయించినారు ఎల్లి.
You know why?
ఎందుకో తెలుసా?
Because they think God to save them, to serve him.
Indichadante devudu vanni rakshinchindi devuni seva cheyadaniki.
It doesn't matter how you live at home, so long as you serve God.
Neevu devuni seva chestunna inta kaalam nee intlo ela jeevina paravaledu anukunta.
That's a lie.
Adu avaddam.
Remember this, brothers and sisters.
Nyapunchukondi sahodara sahodarulara.
The primary purpose with which God saved us was, Jesus saved us, was that we might once again reflect the likeness of God.
దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఆ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క పోలిక మనలో ప్రతిఫలింపచేయడం.
సేమ్ థింగ్ వి రీడ్ ఇన్ ది న్యూ టెస్టమెంట్.
ఇదే విషయాన్ని మనం కొత్త నిబంధనలో కూడా మనం చదువుతాం.
వి రీడ్ ఇన్ రోమన్స్ 8:28.
రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం.
దట్ ఇఫ్ యు లవ్ గాడ్, If you love God, God arranges all your circumstances to work for your good.
అక్కడ ఏం చెప్పబడిందంటే నీవు దేవుని ప్రేమించినట్లయితే అన్ని పరిస్థితులు కూడా సమకూడి నీకు మేలు కలుగుటకై జరుగును అని.
This is an amazing verse.
ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి
Romans 8 verse 28.
రోమా పత్రిక 8వ అధ్యాయం
8వ. God works everything, all the circumstances of my life with one aim.
దేవుడు అన్ని పరిస్థితులను ప్రతి దానిని కూడా ఒకే ఉద్దేశం కొరకు నా కొరకు
పని. To work for my good.
అది నా మంచి కొరకు.
And what is my good?
ఏమిటి నాకు జరిగే మేలు?
Many people are so earthly minded that the only good they can think of is more money, promotion, better house, something like that.
Chala mandi aalochinchede ante aiga manchi ante edo ekku dhanam pondadam manchi idu sampadindo edo motta padonata pondadam ani anukuntaru.
What is the greatest good that God can ever do to a man?
Devudu oka manavudi kannidi kante goppaga chese mele enti?
What is the greatest good he can do to you?
ఏంటి దేవుడు నీకు అన్నిటికంటే గొప్పగా మంచి
వచ్చేసింది?
ఎవరైనా దానికి సమాధానం చెప్పగలరా?
Is it to give you health?
నీకు ఆరోగ్యం ఇవ్వడమా?
No.
కాదు.
Is it to give you property, land, job? Is that the greatest good God can do to a man?
ఉద్యోగము లేకపోతే ధనము లేకపోతే ఆస్తులు ఇవ్వడమా? అదా దేవుడు మాకు ఏదో చేసే మంచి.
I don't have to give you my opinion.
నేను దాని కోసం నాకు ఉద్దేశం.
The Bible tells us the answer.
బైబిల్ చెప్తుంది దాని
కోసం. Romans 8:28 says God causes all things to work together for good. If you love God, he makes everything work for your good. And what is that good? It's written here in verse 29. You know what it is? It says here that we might be conformed to the likeness of Christ. So if you ask God, Lord, what's your, Almighty God, what's your definition of good?
ప్రభా నీ యొక్క గొప్ప దేవ ఏంటి మంచి లేదని నిర్వచనం.
వాట్స్ ది గ్రేటెస్ట్ గుడ్ యూ కెన్ డూ టు అ మ్యాన్?
ఒక మానవుడికి ఏమిటి నువ్వు అన్నిటికంటే మంచి మేలు చేయగలవు?
సే ఓ మేక్ హిమ్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్.
అదేంటంటే క్రీస్తు సారూప్యానికి నేను చేయడం.
యు బిలీవ్ దట్?
అది నమ్ముతున్నావు నువ్వు?
ఇఫ్ యు బిలీవ్ ఇట్ విల్ సే లార్డ్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ గుడ్ ఐ వాంట్ నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ బట్ ఫర్ మై చిల్డ్రన్.
అప్పుడు ఇది నమ్మినట్లయితే నువ్వు అంటావు ప్రభా ఈ మంచి నాకు జరగాల నా బిడ్డలకు కూడా జరగాలంటావు నువ్వు.
When people say, oh brother, God has blessed my children,
సాధారణంగా ప్రజలు ప్రభు సహోదరుడా దేవుడు నా బిడ్డలను ఎంతగానో దీవించాడు అంటే,
oh, he's blessed your children.
మీ యొక్క బిడ్డలు దీవించాడా దేవుడు?
You mean they're becoming like Jesus Christ?
వారు యేసుక్రీస్తులా అయ్యారా?
No, they got a job in the Gulf.
కాదు, ఆ యొక్క గల్ఫ్ దేశంలో వారికి ఉద్యోగం వచ్చింది.
Oh dear, how stupid you are. Or they got admission in medical college. You're supposed to be believers and you think that is the greatest good God can do to you. You got to have a few screws loose in your head to believe that. What is the greatest good God can do for my children? It is to make them like Jesus Christ. There is absolutely nothing in the world to equal that.
ఏంటంటే నా బిడ్డలను యేసు క్రీస్తు సారూప్యంలో తయారు చేయడం దానితో సమానమైన ప్రపంచంలో ఏమీ లేదు.
ఐ బిలీవ్ దట్ 35 years ago as a young man, I believe that today.
నేను 30 సంవత్సరాల క్రితం నేను యవనస్తుగా ఉన్నప్పుడు నేను అది నమ్మాను, ఇప్పుడు కూడా నమ్ముతున్నాను.
That the greatest good God can ever do to me is to make me like Jesus Christ.
ఆ గొప్ప దేవుడు నన్ను నాకు చేసే అన్నిటికంటే మేలైన విషయం ఏంటంటే నన్ను యేసు క్రీస్తులో తయారు చేయడం.
It's not to make me rich.
నేను ఏదో ధనవంతునిగా చేయడం కాదు.
I don't believe that riches can is God's will. Is the best God can do for anyone.
ఏదో ధనం ఇవ్వడమే ఏదో దేవుడు ఇచ్చినట్టు అన్నిటికంటే శ్రేష్టమైన ఈవెన్ నేను అనుకోను.
If you want to know what God thinks of money,
దేవుడు ధనం గురించి ఏమని అనుకుంటున్నాడో మీరు తెలుసుకుంటే,
just look around in the world and to see what type of people he gives money to.
ఆ లోకంలో చూసినట్లయితే ఎటువంటి వారికి దేవుడు అటువంటి ధనాన్ని ఇస్తాడో మీరు చూడొచ్చు.
Can you look around our country and see what type of people God has given money to?
మన దేశంలో ఎటువంటి వారికి దేవుడు గొప్ప ధనాన్ని ఇచ్చాడో మీకు తెలుసా?
Are they all wonderful, humble, godly people?
వారందరూ ఎంతో మంచి అద్భుతమైనటువంటి తగ్గించుకునేటువంటి గొప్ప
మనుషులా? Biggest crooks and cheats, they're the ones who got money.
వాళ్ళందరూ భయంకరమైన మోసగాలు మరి కుతంత్రాలు చేసేవాళ్ళు.
Why does God give money to such people?
ఎందుకు దేవుడు అటువంటి వారికి ధనాన్ని ఇచ్చాడు?
Because he says money has got no eternal value.
ఇచ్చేదంటే ఆ యొక్క ధనానికి నిత్యత్వంలో ఏ విధంగా విలువ లేదు కాబట్టి.
Do you understand that?
అది అర్థం చేస్తున్నారా?
What is the greatest good God can do to you?
ఏంటి అన్నిటికంటే శ్రేష్టమైన మంచి దేవుడు మీకు చేయగలిగేది?
Supposing God appeared to you in a dream tonight.
ఈ రాత్రి దేవుడు మీ కల్లో కనిపించాడు అనుకోండి.
And said, ask for one request and I'll give it to you.
ఆయన అడిగాడు అనుకోండి, మీరు ఒకటి అడిగినట్లయితే నేను అది మీకు ఇస్తానని.
Tell me, what do you ask for?
ఏంటి మీరు అడుగుతారు?
What do you ask for?
ఏంటి అడుగుతారు?
I know what I'll ask for.
నేను ఏంటి అడుగుతాను నాకు తెలుసు.
I say, Lord, make me a little more like Jesus.
సభా మరి ఎక్కువగా క్రీస్తులే నన్ను తయారు చేయి.
Okay, one request for your children. Quickly. Give me an answer.
ఈ బిడ్డల గురించి కూడా ఒక కోరిక నేను తీరుస్తాను.
What do you answer?
ఏది మీరు సమాధానం ఇస్తారు?
I hope it'll be, Lord, make them like Jesus.
అది కూడా క్రీస్తు వలె వారిని తయారు చేయ ప్రభువాని ఉండాలని నేను అనుకుంటున్నాను.
That's my prayer. I've got 4 sons and that's what I pray for them regularly.
అదే నా ప్రార్థన. నాకు 4 కుమారులు ఉన్నారు, వారి గురించి నేను ఎప్పుడూ ప్రార్థించేది అదే.
Lord, if you make them like Jesus, that's enough.
ప్రభువా, వారిని క్రీస్తు వలె చేసినట్లయితే అది నాకు చాలు ప్రభువా.
In eternity, that's the thing that will have value.
నిత్యత్వంలో విలువ ఉన్నది అది ఒక్కటే.
Remember that, that's the only thing that will have value.
అది ఒక్కటే, దానికే విలువ ఉంది.
Makes everything work towards this one goal.
చూసినట్లయితే దేవుడు ప్రతిదీ కూడా నీ మేలు కలివిటికే సమకూర్చి జరిగిస్తున్నాడు.
That's the work towards which he's working.
ఆ యొక్క గురి దగ్గరికి ఆయన పనిచేస్తున్నాడు.
For example, when somebody curses
me, ఎవరన్నా నన్ను ఒక శపించి తిట్టారు అనుకో,
is that a good thing?
అది మంచిదా?
I mean, as far as he's concerned, it's a bad thing. But how about as far as I'm concerned? Let me ask you another way. Is it a good thing to obey the word of God or not? Yes or no? Everybody says yes? How can you obey the word of God which says, bless them that curse you, unless somebody curses you first?
మిమ్మల్ని దూషించే వారిని మీరు తిరిగి దీవించిందనే మాట ఎవరో దూషించుకుని మీరు ఎలా వారిని దీవించగలరు?
You just now said it's a good thing to obey the word of God.
మీరు అన్నారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం లోపల మంచి.
One word of God says bless them that curse you.
మిమ్మల్ని శపించే వారిని మీరు దీవించడం
కదా. You have to get somebody to curse you first, then only you can bless them.
అందుకొరకు ఎవరు మిమ్మల్ని దూషించారు అప్పుడే మీరు వారిని దీవించగలరు.
Is it a good thing to have enemies? Now you know the answer.
ఇప్పుడు మీకు సమాధానం తెలుసు.
Just love your enemies. How can you love somebody how can you love an enemy if you don't have any enemy?
ఏదైనా అవుతుంది, మీరు శత్రువుల ప్రేమని నీకు ఒక శత్రువు అంటే లేకపోతే.
Do you know that there are some things you can never do in heaven?
మీకు తెలుసా కొన్ని విషయాలు మన పరలోకంలో ఎప్పుడు ఏమి చేయలేము?
Can you love your enemies in heaven?
పరలోకంలో నీవు నీ శత్రువులను ప్రేమించగలవా?
Can you bless those who curse you in heaven?
పరలోకంలో నిన్ను దూషించే వారిని
శత్రువులను. Impossible. There's nobody going to curse you there.
అది అసాధ్యం చేయడం ఎవరు నిన్ను.
Everybody's going to love you there.
అక్కడ
అందరూ Jesus said, do good to those who hate you.
ఏసన్నారు, నీకు ఎవరైతే బాధించారో వారికి మంచి చేయి.
Don't wait till you go to heaven. You won't be able to do it there. Nobody will hate you there.
నువ్వు పరలోకానికి వెళ్ళేందుకు నువ్వు ఎదుర్చూడదు అక్కడ.
You know there are some things you can never do after you leave the earth. If you want to do it, you better do it now.
ఈ లోకాన్ని విడిచిన తర్వాత కొన్ని పనులు ఏమి చేయలేమంటారు. ఏమైనా చేయాలంటే ఇక్కడే చేయాలి.
If you miss the opportunity now, you missed it forever.
ఈ అవకాశాన్ని ఇక్కడ కానీ విడిచిపెట్టావంటే నువ్వు ఎప్పుడు అవకాశాన్ని
పొందావు. I don't want to miss the opportunity.
నేను ఆ యొక్క అవకాశాన్ని వదులుకోను.
I want to do good to everybody who hates me.
ఎవరైతే నన్ను
ద్వేషిస్తారో, I want to bless everybody who curses me.
నన్ను శపించే వారిని నేను దీవించాలి.
And I want to love every enemy because I'll never get another chance when I go to heaven.
నా ప్రతి శత్రువుని నేను ప్రేమించాలనుకుంటే నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నాకు అవకాశం రాదు.
I'm eager to do it.
నేను ఎంత ఆసక్తిగా ఉన్నాను చేయడానికి.
Just like the Marwadi businessman is eager to make money while he gets a chance, I'm eager to love my enemies while I get a chance.
ఏ విధంగా ఈ వ్యాపారస్తులు డబ్బు అధికంగా సంపాదించడానికి అవకాశం ఎదురు చూస్తుంటారు అదే విధంగా.
So many business people, they are looking around for opportunities. Oh, some new thing is coming up in the market. We better get quickly into the market. Otherwise, somebody else will get in and we won't get the chance to make money. That's how a Christian should be. Not to make money, but to become like Jesus. I get opportunities every day.
నాకు ఎటువంటి అవకాశాలు ప్రతి దినము
వస్తుంది. To humble myself.
నన్ను తగ్గించుకోవటానికి.
To bless others.
ఇతరులను దీవించడానికి.
To reflect the likeness of Christ in the different situations of life.
ఏరేరు జీవిత పరిస్థితుల్లో యేసుక్రీస్తు సారూప్యాన్ని ప్రతిబింబించేయడానికి.
Let me not miss those opportunities.
ఈ అవకాశాలను
because I'll never get them again.
తిరిగి ఆ అవకాశాలను పొందను.
Only on this earth.
ఈ యొక్క లోకం మీదే.
And the wisest people are those who seek to let God fulfill his purpose through all the circumstances of life.
జ్ఞానవంతులైన వారు ఎటువంటి వారు అంటే ఈ యొక్క పరిస్థితులన్నిటి ద్వారా దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఇచ్చేవారు.
Now many people when they read Romans 8:28, God works everything for good, they can only think of earthly things.
అనేక మంది ఈ రోమ పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం సమస్తమును మా మేలు కలిగి సమకూర్చుదే అనే విషయాన్ని ఏ విధంగా ఆలోచిస్తారంటే,
they went for an interview and they didn't get the job.
వారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన ఉద్యోగం దొరకకపోయినాడు.
They said, well, Romans 8:28, I'm going to get a better job. That's why God didn't give this to me.
వారు అంటారు, నేను ఇంతకంటే మంచి ఉద్యోగం నాకు దొరుకుతుంది కాబట్టి దేవుడు ఈ ఉద్యోగం నాకు ఇవ్వలేదని అనుకుంటారు.
Here I was supposed to get only 5,000, I'm going to get a job of 6,000. That's why I didn't get this interview.
ఇక్కడ కేవలం 5,000 రూపాయలు వస్తున్నాయి కానీ నాకు 6,000 రూపాయలు ఉద్యోగం గురించి దేవుడు ఈ ఉద్యోగం ఇవ్వకుండా ఆపాడు అనుకుంటా.
God's purpose, maybe you get another job for 3,000, but you become a little more like Jesus. That's his aim.
అయితే దేవుని యొక్క ఉద్దేశం 3,000 రూపాయలు జీతంలో ఉన్నట్టు ఉద్యోగాన్ని కలవచ్చు, అక్కడ మీరు మరి క్రీస్తులు అవ్వచ్చు.
Unless you understand God's goal in your life,
నీవు నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో గురి అంటే నువ్వు
తెలుసుకోవాలి. Never accomplish it.
నీవు దాన్ని సర్పూర్తి చేయలేవు.
You know, it's like when your parents send you to school.
నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఆ యొక్క బడికి పంపించిన,
వాట్ యు గో టు స్కూల్ ఫర్?
ఎందుకు నీవు ఆ యొక్క బడికి వెళ్తున్నావు?
ఐ మీన్ యు డోంట్ గో టు స్కూల్ టు ప్లే మార్బుల్స్ అండ్ ఫూల్ అరౌండ్ డ్యూరింగ్ ద బ్రేక్ టైమ్.
నువ్వు ఆ బడికి వెళ్ళేది ఏదో గోలీసాలు ఆడుకోవడానికి, ఆ యొక్క వేరే సమయంలో ఆడుకోవడానికి కాదు.
ప్లే ఫుట్బాల్ అండ్ ది క్యాప్టెన్ ఆఫ్ ద ఫుట్బాల్ టీమ్.
లేకపోతే అక్కడ ఫుట్బాల్ ఆడే ఫుట్బాల్ టీమ్ యొక్క కెప్టెన్ కావడానికి.
అండ్ గెట్ జీరో ఇన్ మ్యాథ్స్ అండ్ జీరో ఇన్ కెమిస్ట్రీ.
ఆ యొక్క లెక్కల్లోనూ లేకపోతే రసాయన శాస్త్రంలో సున్నాలు తెచ్చుకోవాలి.
బట్ యువర్ ఫస్ట్ క్లాస్ అట్ మార్బుల్స్.
అయితే నువ్వు ఆ యొక్క గోలికాయలు ఆడటంలో చాలా బాగా ఆడుతున్నావు.
అండ్ యు క్యాప్టెన్ ద ఫుట్బాల్ టీమ్. వాట్స్ యూస్ ఆఫ్ దట్?
నువ్వు ఆ యొక్క ఫుట్బాల్ టీమ్ కు ఒక నాయకుడిగా ఉన్నావు.
హౌ మెనీ పేరెంట్స్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు ప్లే మార్బుల్స్ అండ్ క్యాప్టెన్ ద ఫుట్బాల్ టీమ్?
ఎంత మంది తల్లిదండ్రులు ఆ యొక్క బిడ్డల ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అవ్వడానికి,
వెల్ వాట్ మార్క్స్ యు గెట్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్ నాట్ ఇంపార్టెంట్,
నువ్వు ఎటువంటి మార్కులు ఆ యొక్క వేరే వేరే శాస్త్రాల్లో వచ్చినా పర్వాలేదు.
You got to be crazy.
నువ్వు పిచ్చివాడు అన్నమాట.
Actually, the first purpose of sending a person to school is to get an education. The football and the marbles and all that is secondary.
ఇక నువ్వు ఆ బడికి పంపించేదానికి ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి విషయం నువ్వు కొంత చదువుని తెలుసుకోవడానికి.
In the same way,
అదేవిధంగా,
what has God placed us on earth primarily for?
ఎందుకు దేవుడు నిన్ను ఈ యొక్క భూలోకం మీద ఉంచాడు?
Just to eat,
తింటానికి,
and drink,
త్రాగడానిక,
and sleep,
నిద్రపోవడానికి,
produce children,
బిడ్డలు పుట్టించడానికి,
bring them up,
వాళ్ళని పెంచడానికి,
and die.
సరిపోతుంది.
Even the pigs do that.
పందిరి కూడా అపనలే చేస్తున్నాయి.
They eat,
తింటాయి,
they drink,
తాగుతాయి,
they sleep,
నిద్రపోతాయి,
they bring up their little ones and they die.
ఆ చిన్న పిల్లల్ని పెంచుతాయి, చనిపోతాయి.
Is that all?
అంతేనా?
No, we were created for something better than that.
దానికంటే మరి ఎక్కువైన దాని కొరకు మనం సృష్టింపబడ్డాం.
To accomplish God's purpose on earth,
మనం దేని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చడానికి.
So that if I live a certain number of years on earth,
నేను కొన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించిన తర్వాత,
I have shown at least a few people in my earthly life what God is like.
కనీసం కొంతమందికైనా సరే దేవుడు ఎలాగుంటాడని నేను చూపించడానికి.
బై మై కైండ్నెస్,
నా యొక్క దయ ద్వారా,
అండ్ గుడ్నెస్,
మంచితనం ద్వారా,
అండ్ హ్యూమిలిటీ,
నా యొక్క దీనత్వం ద్వారా,
అండ్ లవ్,
ప్రేమ ద్వారా,
అండ్ ప్యూరిటీ,
స్వచ్ఛత ద్వారా,
వేర్ ఎవర్ ఐ గో,
నేను ఎక్కడికి వెళ్ళినా సరే,
ఐ హావ్ షోన్ అట్ లీస్ట్ అ ఫ్యూ పీపుల్,
నేను కొంతమందికైనా సరే,
దేర్ ఇస్ అ గాడ్ ఇన్ హెవెన్,
రోజులో దేవుడు ఉన్నాడు.
I'm not like him fully, but I've given you a little impression of what he's like.
నేను పూర్తిగా ఆయన వలె లేకపోయినా కొంతవరకు నేను ఆయన చూపిస్తున్నాను.
I want to remind you of that God in heaven.
నేను పరలోకంలో దేవుడు ఉన్నాడని.
And I want to remind you that eternity is more important than time.
ఆయనకి ఈ సమయం కంటే నిత్యత్వం ఎంతో ముఖ్యమైనదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
Do people get that impression when they meet you?
నిన్ను ఎవరైనా కలుసుకున్నప్పుడు అటువంటి అభిప్రాయం కలిగించు.
Why has God allowed you to work in an office?
ఎందుకు దేవుడు నిన్ను ఒక కార్యాలయంలో పనిచేయడానికి అవకాశం?
Is it only to make money?
ధనం సంపాదించుకోవడానికి?
No, no, no.
దానికి కాదు.
That's secondary.
అదంతా రెండవది.
Primary purpose is to reflect Christ.
ఆ మొదటి విషయం ఏంటంటే క్రీస్తును ప్రతిబింబించడం.
I worked in the Navy for 11 years.
నేను నావీలో 11 సంవత్సరాల పాటు పనిచేశాను.
And I know when I was a converted Christian there,
నేను అక్కడే నేను ఒక క్రైస్తవుగా మారాను.
My primary purpose was to let people see Christ in my life.
నా యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అక్కడ క్రీస్తును నాలో ఇతరులు చూడాలని.
If they saw Christ in my life, I fulfilled my purpose.
నేను క్రీస్తును నా ఇతరులు చూసినట్లు నాలో చూసినట్లయితే నేను కొంత ఉద్దేశాన్ని నెరవేర్చాను.
My working on the ship and earning a salary of a secondary.
నేను ఆ యొక్క ఓడలో పనిచేయడం జీతాన్ని తెచ్చుకోవడం అంత తర్వాతది.
My longing was that people who met me would never forget me in their whole life.
నా యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను కలుసుకున్న వారు వారి జీవితాల్లో మరెప్పుడు నన్ను మర్చిపోకూడదు.
They must remember that sometime in their life a Christian came across their path.
వారి జీవితంలో ఒక క్రైస్తవుడు నా యొక్క జీవితంలో ఒక మరొచ్చాడని జ్ఞాపకం ఉంచుకోవాలి.
who would stand up for what was right. I had many commanding officers. None of them would forget me. Because when they told me to do something wrong, I'd say, I'm sorry, sir, I'm a Christian. I can't do what is wrong. They probably never had in their whole life somebody who gave an answer like that. They wouldn't forget me. On their deathbed, they would remember me. You must be like that. In your office, people must remember that you're a Christian who reflected the life of Christ,
of
forgiveness and goodness and humility and brokenness and uprightness, and that you were not running after money like all the other people, and you are not sitting in the office criticizing your boss all the time like all the other people in the office.
That
you did your work faithfully and you reflected what Christ was like.
Yes, Christ alone would have done it.
Then only you fulfill your purpose. But just to say on Sunday I go to a meeting and sing a few songs, that's not Christianity. Christianity is not a Sunday affair. It is 7 days a week. It's 52 weeks a year. It's a full-time job being a Christian. And God makes everything in my life work for my good, make me like Christ. Now, let me show you another verse in 2 Corinthians chapter 3. Now, here it speaks about the Holy Spirit. Now, around the world, all over the world, people are seeking for to be filled with the Holy Spirit.
There
are all types of funny things that they say happen to them when they are filled with the Holy Spirit. Some people say they got an electric shock. Some people say they fell down and started laughing or crying or something like that. All types of things they say. Well, what does the whole Bible say?
I say, Bible ain't chapter.
God didn't send the Holy Spirit to give us electric shocks. If you want electric shock, just put your hand to a plug. You don't need the Holy Spirit. Plug point. I mean, if that's all you're interested in. But I'm not seeking the Holy Spirit because I want electric shock. I'm not seeking the Holy Spirit for excitement. The Holy Spirit has come for one purpose. It's not to make you laugh, it's not to make you cry.
It's
not to give you an electric shock. Read 2 Corinthians 3. It says in verse 18 that the Holy Spirit shows us the glory of the Lord and changes us into that same image from one degree of glory to another. See, it says there about the Holy Spirit at the end of that verse. When the Holy Spirit is Lord of our life, that means when He fills our life, what does He do? In the mirror is the Bible. When you read the Bible, He will show you the beauty of Jesus in the pages of the Bible. When you read the Gospels, you will see the beauty of Jesus' life. First of all, the Holy Spirit shows you how Jesus was. And secondly, it says He transforms us into that same image. From one degree of glory to another. Not just overnight. That means first of all the Holy Spirit will show me how Jesus forgave others. Let me take one example. How He forgave people who were so evil to Him. And then the Holy Spirit will make me like that. He'll make me like
like Jesus, ready to forgive evil people.
ఆయన యేసు వలె నేను ఆయన దృష్టిని చిరి చేసిన వాడిని క్షమించేవాడు.
He will show me how Jesus washed people's feet.
ఆయన చూపిస్తాడు యేసు ఏ విధంగా ఇతరుల యొక్క పాదములు కడిగాడు.
And he'll make me like that.
ఆయన అలాగే ఆ విధంగా నేను చేస్తాను.
Ready to do the dirtiest jobs for anybody.
ఎవరికైనా సరే అంత అసహ్యకరమైన పనులు కూడా చేయడానికి సిద్ధపరుస్తాడు.
Yeah, like that, little by little, he'll show us the glory of Jesus.
ఆ విధంగా కొంచెం కొంచెం
Jesus was so totally pure.
ఏ విధంగా యేసు సంపూర్తిగా స్వచ్ఛమైన వాడు.
And he'll make me like that.
ఆ విధంగా నేను చేస్తాడు.
Oh, Jesus never loved money or ran after money.
ఏ విధంగా యేసు ఆయన ధనం వెనక పరిగెట్టలేదు, ఆయన ధనాన్ని ప్రేమించలేదు అని చూపిస్తాడు.
He'll make me like that.
ఆ విధంగా నేను చేస్తాడు.
The world is full of people who love money.
ప్రపంచంలో ధనాన్ని ప్రేమించే వారితో నిండిపోయింది.
But Jesus didn't.
అయితే యేసు అలా కాదు.
And he was the happiest person who walked on the earth. It's a great deception to think that money will make you happy. It doesn't. It makes a lot of people unhappy. There's only one thing that can really make you happy. And that is when you are conformed to the likeness of Christ. That doesn't mean God will make you starve. God doesn't let his children starve. God doesn't let his children live in the slums. Jesus never lived in a slum. He never lived in a palace. But he was the happiest person that walked on the earth. The devil tries to blind our minds to what are the real values of life.
యో సైతాను మనకి నిజమైనటువంటి విలువైన విషయాలు చూడకుండా మన బుద్ధిని కలిగిస్తున్నాడు.
He tells even believers that the main thing is to enjoy yourself.
విశ్వాసులు కూడా సైతాన్ చెప్తాడు నిజమైనటువంటి సంతోషం ఏంటంటే నీ సంతోషం.
Main thing is to make a lot of money.
ఆ ముఖ్యమైన విషయం ఎక్కువ ధనాన్ని సంపాదించాలి.
Live a comfortable life.
ఆ సౌఖ్యమైన జీవితం.
And also have a little bit of religion.
దాంతో పాటుగా కొంత మత సంబంధమైన కూడా ఉండాలి.
That's not God's purpose.
అది దేవుని ఉద్దేశం కాదు.
Jesus didn't come on earth to give people a little bit of religion.
యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కొంత మత ఆసక్తిని ఇవ్వడానికి.
He came to take over our whole life.
ఆయన మన జీవితాన్ని సంపూర్తిగా తీసుకోవడానికి.
So that we can reflect the likeness of God in our earthly life.
ఆ విధంగా మన యొక్క భూలోక జీవితంలో దేవుని యొక్క సారూప్యాన్ని మనం చూపించడానికి.
So my brothers and sisters, whatever else you may do, you can be in any profession. A profession is only a means of earning a living. Don't make that profession your goal in life. The profession is only a means of earning a living so that you don't become a beggar in this world. I'm not saying you should be a full-time worker. No, by all means, earn your living. Get a good job and earn a living.
నేను చెప్పేది ఏంటంటే నీకు మంచి జీవనం సంపాదించుకో, నీవు జీవించడానికి సంపాదించు.
బట్ డోంట్ లెట్ దట్ బికమ్ ది గ్రేటెస్ట్ గోల్ ఇన్ యువర్ లైఫ్.
అయితే అదే నీ యొక్క జీవితంలో ముఖ్యమైన.
డోంట్ లెట్ అడ్వాన్స్మెంట్ ఇన్ యువర్ ప్రొఫెషన్ బికమ్ ది గ్రేటెస్ట్ గోల్ ఇన్ యువర్ లైఫ్. బికాజ్ దెన్ ది డెవిల్ హస్ డిసీవ్డ్ యు.
ఆ యొక్క వృత్తిలో నీవు ముందుకు వెళ్ళడం మాత్రమే ముఖ్యమైనది అనుకున్నట్లయితే సైతాన్ నిన్ను మోసపుచ్చాడన్నమాట.
సే దట్ is a means for me to earn my living and take care of my family.
But
my goal in life is to reflect the likeness of Christ. That's our goal in life. Have you understood it? God makes everything work together for this good. The Holy Spirit comes to fill us with one purpose, to make us more and more like Christ in our daily life. That's why we must make the life of Christ that we read in the Gospels the subject of our intense study.
అందుచేతనే సువార్తలో నుండి యేసుక్రీస్తు యొక్క జీవితం మనం ధ్యానించి ఎంతగానో తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయంగా ఉంచుకోవాలి.
See how Jesus detested the religious hypocrites called the Pharisees.
ఆ దినాల్లో నుండి పరిసయ్యులు అనేటువంటి ఆ యొక్క మతంలో ఉన్న వారిని ఏ విధంగా ఆయన అసహించుకున్నాడో మీరు తెలుసు.
He called them snakes.
వారిని ఆ ప్రాణులను పిలిచాడు ఆయన.
You know, snakes look very beautiful on the outside.
ఆ సర్పాలు బయటికి చాలా అందంగా కనబడతాయి
చూడండి.
అయితే లోపల పూర్తిగా విషం ఉంటుంది.
Jesus looked at these religious people who looked so holy on the outside.
యేసు క్రీస్తు బయటతో ఎంతో పరిశుద్ధంగా కనిపించేట మత సంబంధించిన వాళ్ళని.
He said, "You're all snakes. You're all snakes."
మీరందరూ సర్పాలు అన్నాడు.
He said, "You all look so nice on the outside."
మీరందరూ బాగా కనబడుతున్నారు.
Inside, you're full of your own covetousness.
అయితే లోపల మీరు మీ యొక్క దురాశలతో నిండి ఉన్నారు.
The Bible says Jesus Christ is the same yesterday, today, and forever.
బైబిల్ ఏంటంటే యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా
ఉన్నాడు. If he came to many of our churches today,
ఆయన ఈ దినాల్లో మన సంఘాలకు
వస్తే, he would say the same thing to a whole lot of religious people who look nice on the outside.
ఆ బాహ్యంగా మతపరంగా కనిపించేటువంటి చక్కగా కనబడే వారితో ఆయన ఈ దినాన్ని కూడా చెప్తాడు.
He would say the same thing. He'd say, "You're all a bunch of snakes."
ఆయన అంటాడు మీరందరూ ఒక సర్ప సంతానం అంటాడు.
Also nice on the outside.
బయటికి ఎంతో అందంగా కనబడుతుంది.
But inside, in your heart, all you're interested is in money and honor and comfort and position.
ఆ హృదయాల్లో ఉన్నది ఏంటంటే ఏదో మంచి సౌఖ్యాలు డబ్బు ఇంకా ఏవో కావాలనుకుంటారు.
Yeah. If Jesus came to their midst, he'd do the same thing. He'd say the same thing as he said when he came to the synagogues 2,000 years ago. And they threw him out of the synagogue then, they throw him out today. But he doesn't, Jesus doesn't come himself now, he sends his servants. And they do the same thing to his true prophets.
Aina nidamainanti prophetal vishayalo kuda alane chesaru.
Many Christians don't like to hear the truth.
Aneka mandi Christulu satyalu vinadaniki ishtapadaru.
Man looks on the outward appearance, but God looks at the heart.
Manuraita bahya roopani chustare gaani devudu aika bahya roopani.
I want to say to all of you, my brothers and sisters,
oda sahodarlara niku vishayam cheptanu.
God doesn't care for your outward appearance.
Ee oka bahya roopani gurinchi devudu
He doesn't care what impression you give to others about how holy or how spiritual you are.
ఎంతటి పరిశుద్ధంగా ఉన్నావో ఆత్మీయంగా ఉన్నావో అని ఇతరులకు ఎటువంటి అభిప్రాయం తెలియజేస్తున్నావో దాన్ని ఆయన పట్టించుకోండి.
He has come to change our hearts.
మన హృదయాలను మార్చడానికి ఆయన వచ్చాడు.
Where we are changed inwardly into his likeness.
అదేంటంటే మన అంతరంగం ముందు ఆయన స్వరూపంలోనికి మారడం.
That's why we need to submit our life totally to him and say, "Lord, Holy Spirit of God, I want you to do one thing in my life."
అందుచేతేమో దేవుని చెప్పాల్సింది పరిశుద్ధాత్మతో చెప్పాల్సింది నా జీవితంలో విషయం చేయాలి.
I want you to change me into the likeness of Christ.
యేసు సారూప్యంగా నన్ను మార్చు ప్రభు.
Not just forgive my sin.
నా పాపములను క్షమించడం మాత్రమే కాదు.
Forgive my sin is like cleaning the cup.
ఆ పాపాలు క్షమించబడ్డానికంటే ఆ యొక్క గిన్నె శుభ్రపరచడం.
Why do we clean the tumblers?
ఎందుకు మన ఆ యొక్క గ్లాసులు ఎందుకు కడుగుతాం?
Not just for decoration, to pour something inside.
అయితే అదేదో అక్కడ అలంకరణగా పెట్టడానికి కాదు కానీ అందులో ఏదో.
Why does God clean our heart?
ఎందుకు మన హృదయాలను దేవుడు కడుగుతున్నాడు?
That's not the only thing he wants to do.
ఆ ఏదో ఒకటే చేయాలి.
Why does he lift us up from this pit?
ఎందుచేత ఆయన ఈ గోత్రాన్ని మనం
లేపుతాడు? We can come back to that original purpose.
ఎందుచేతంటే దేవుని యొక్క మొదటి ప్రణాళికలోనికి మనం వెళ్ళడానికి.
What is that original purpose?
ఏంటి ఆ మొదటి ఉద్దేశం?
Not, he doesn't want your money or your service. He wants to reflect his likeness. Remember this, that whatever we may do for the Lord has no value if we don't reflect his likeness first. Our service for the Lord must be an overflow of our life.
మనం దేవుడికి చేసే సేవ ఆయన మన మనలో ఉన్న జీవితం పుణ్యపొరలేదుగా ఉండాలి.
The cup is first cleaned.
ఆ యొక్క గిన్నె మొదటి కడగబడాలి.
That's how our heart is first cleaned with the life with the blood of Jesus.
మన హృదయం కూడా యేసుక్రీస్తు రక్తం చేత
కడగబడాలి. All our sins were cleansed.
మన పాపం నుండి కడగబడినాయి.
Then God wants to fill us.
అప్పుడు ఆయన మన కప్పులో మన
హృదయాన్ని నింపాలి. Inwardly we live by the values of Christ's life.
అప్పుడు మన లోపల అంతరంగా ఉన్న విలువల ద్వారా మనం జీవిస్తాం.
Where my inner goals and motives are changed.
మన లోపల ఉన్నటువంటి నా యొక్క ఉద్దేశాలు ఆశలు మారుతాయి.
Where our goal is not to become great in the world but to become more Christ-like.
మన ఈ లోకంలో ఏదో గొప్పగా అయిపోవడం కాదు కానీ క్రీస్తులే మారడం.
Where our goal becomes not to make more money but to reflect the likeness of Christ.
ఎక్కువ ధనాన్ని సంపాదించడం కాదు కానీ మరి ఎక్కువగా యేసు స్వరూపాన్ని మార్చుకోవడం.
Then from that inward change, as the cup gets full, it overflows.
ఆ విధంగా ఆ యొక్క లోపల నుండి ఆ యొక్క గిన్నె పుంజిపడినప్పుడు
ఓవర్ఫ్లో ఇస్ వాట్ వి కాల్ సర్వీస్.
ఆ పుంజి పొరిగినటువంటి భాగాన్ని దాన్ని అంటాం అదే సేవ.
కప్ ఇస్ ఓవర్ ఫ్లోయింగ్ అండ్ blessing other people wherever we go. That is the only worthwhile life a man can live on this earth. I believe many Christians are wasting their lives. They accomplish nothing more than any worldly person accomplishes. If you were to ask yourself, what are you going to accomplish at the end of your life? Just what some worldly person has accomplished. Then what was the use of your being a Christian? If you made money like him, and you became a great person in the world like him, and you built a couple of houses like him, and you brought up your children and got them married like him, your life has been a failure, just like that fellow's life has been a failure. You have not influenced people towards God. You have not reflected the life of Christ and led people closer to the Lord. And anyone who lives his life like that is a failure. You can measure your life by the number of people whom you have influenced towards God by your life. How many people have you drawn towards a more Christ-like life by the influence of your life? How many people have you drawn to the forgiveness of sins? How many people have you drawn to the humility and the purity and the love of Christ? If we haven't done that, we wasted our earthly life. We can do so many good things, but if we don't reflect the likeness of Christ, we have to consider ourselves failures. You know the world's idea of success? Oh, he's gotten a big position. Or had a very high position when he retired. Or made so much money in his life. Or so many big things like that. What happens in eternity? When we stand before the Lord, he's not going to ask us, what was your rank on earth? How much money did you earn? None of those things. But he's going to ask us this. Did you reflect my likeness in your earthly life? Was I able to show other people something about myself through your life, the Lord God? You know, we can't do anything about the years gone by, but we can do something about the future. And I believe the most blessed people here, sitting here, listening to this, are the young people. If you're young, and you hear this message, and you're gripped by it, you got your whole life, you can live for God. I was gripped by this message when I was 19 years old. I had just become an officer in the Navy and I had an ambition. That ambition was to be the Admiral of the Navy. And then Jesus came into my heart and showed me something far greater than that. He said, living for that, he said, you can live for my kingdom. And I said, yes, Lord. That was nearly 38 years ago. And I've never regretted my decision. I could live my whole life, 38 years, for God. Think if I had wasted it just climbing the ladder in the world or making money, what a wasted life I would have lived. I would have come to this age, 57 years old, and say, Lord, what have I accomplished in life? So I say, you are really blessed if you are young and you are gripped by this truth now. Say, Lord, I want to live for you. 100%. Whatever you want me to do, to reflect the likeness of Christ and to draw other people towards you. Let's bow our heads. Bow our heads before God. My head's bowed in prayer. I want to invite you, my brothers and sisters, to respond to what you heard tonight.
ఈ రాత్రి సమయంలో మీరు వినడానికి మీరు స్పందించాలని నేను అడుగుతున్నాను.
You may have wasted many years of your past life. You can't do anything about the past. But say, Lord, I really want to live with eternity's values in view from today onwards. I want to live for the things that are eternal. Not the things that will pass away when time passes away. You've got to be serious. If you're going to play the fool, the devil will just lead you astray. But if you're serious with God tonight, say, Lord, I want my life to count for you. The rest of my life, whether you give me 5 years or 50 years, they must be 100% for God. Will you take that decision? Say, Lord, I really wanted to be like that. Please help me. And if you're married, you've got children, pray that your children will live for God. Not waste their earthly lives. Heavenly Father, pray that as we bow before you, you will hear the cry of our hearts. Help us to respond as you want us to. With our whole life, surrender to you. We ask in Jesus' name.
Amen.
Amen.